మిగతా రెండు ద్వారాలకి తాళాలు వేసి ఉన్నాయి. ఈ లోపల ఉన్నవాడికి 6 నెలల వరకు ఆహారం సరిపోయింది, నీళ్లు సరిపోయాయి. 6 నెలలు గడిచాక క్రమంగా ఆహారం అయిపోయింది, లోపలికి వచ్చే నీళ్లు తగ్గిపోయాయి. ఏదో చుక్క చుక్క నీరు తాగి కొంతకాలం బతికింది. పోనీ తలుపు తట్టి బయటకు వద్దామా అంటే ఆవిడ మొదటి ప్రాకారంలోనే ఉండిపోయింది. ఆ మొదటి ప్రాకారానికి తాళం వేశారు. 1, 2 గేట్లు తీసుకుని 3వ గేటు దగ్గరకు వచ్చి గేటు తట్టి ఉన్నప్పుడు భటులు కది వినపడేది. ఈవిడ కర్మ చూసారా, ఆ మొదటి గేట్ ఎంత కొట్టినా బయటికి ఆ శబ్దం వినపడలేదు. ఇంకెందుకండి, అక్కడ కూర్చున్నవాడికి కూడా ఈ వర్షం వచ్చినప్పుడు నేను పిలిస్తే వాడికి అర్థం అవ్వట్లేదు. ఆ బయటే కూర్చుంటాడు, రే అంటే వాడు రాడు. ఎందుకంటే ఇవాడ మన గొంతుకులు ఎలా ఉన్నాయి వినపట్టలేదు వాడికి. అటువంటిది 2 ప్రాకారాలు అవతల ఉన్నవాడికి ఏమైనా గుర్తుంది. అందులో ఇవి గర్భవతి అవడం వల్ల అరవలేకపోయింది. ఇంచుమించుగా 2 నెలలు కండి, ఇది 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఆహారం తగ్గిపోయాక, ఆహారం తగ్గాక 2 నెలలో 3 నెలలో 4 నెలలో ఎంతకాలం బతుకుతూ ఇందులో వర్ణించరుగా, కొంతకాలం మాత్రం దుర్భర నరకం అనిపించి దిగాడు. తిండి లేకపోతే ఒకేసారి చవరగా, నీళ్లు లేక తిండి లేక అల్లాడిపోయి కృషించిపోయి ఆ గేటు దగ్గర గుమ్మం దగ్గరే పడి చచ్చిపోయింది. ఆమెతో పాటు పాపం ఆమె బిడ్డ చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయే ముందు ఈవిడికి ప్రసవం అయిపోయింది, ఒక ఆడపిల్ల కూడా పుట్టింది తండ్రి. ఆ ఆడపిల్ల కూడా తల్లి దగ్గర పాలు లేక అది చచ్చిపోయింది. ఇంతటి దుస్థితి ఎవరికి రాదు పాపం. ఆ బాలింతరాలు కంటాడు, దాంతోపాటు అప్పుడే పుట్టిన శిశువు ఆడ శిశువు అందరూ కూడా చచ్చిపోయారు. కావడమే కాదు, ఈ వీరశర్మ గారు ఎప్పుడో 2 ఏళ్ళకి రావడం వల్ల ఈ 6 నెలల తర్వాత ఇంచుమించుగా 4 నెలలకో 3 నెలలకో చచ్చిపోయి, చచ్చిపోయినటువంటి వాళ్ళ చర్మం కూడా పోయి ఎముకలు మిగిలేవాడు, కుళ్ళిపోయి ఎముకలు మిగిలేవాడు. అరీబత్తిగా ఇంచుమించుగా అందులో ఉన్నటువంటి వాళ్ళ ముఖం చూడటానికి 7.5 ముక్కకి కానీ బయటికి ఎవరు రాకపోతే ఎముకలు బయటకు వచ్చేసి అయినా రాజుగారి తెలియదు. మన వీరశర్మ గారు తీర్థయాత్ర చేసిన ఇటు వచ్చాడు కాబట్టి పూజలు చేయడమే కాదు కుటుంబం గురించి కూడా ఒక లుక్ వేయాలి. అంటే పొద్దున్నది తండ్రి పిల్లలు అన్నది ఉంటారా లేదో చూడకుండా ఎవరిని పట్టించుకోకుండా ఉంటే కుదరదు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు నీ కర్తవ్యం నెరవేర్చవలసినది. లేదా సన్యాసం ముందే పుచ్చుకోవాలి. ఈ 2 ఏళ్ల తర్వాత మనవాడు బ్రాహ్మణోత్తముడు వీరశర్మ గారు అన్ని చూసి 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 తిరిగి వచ్చాడు పాప. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేట ఆయన అక్కడికి. ఒకసారి ఈ శ్లోకాలు వినండి. ఏకాదశ్యాం శుక్లపక్షే పునా రాజ సమాయో సంవత్సరద్వయేతీతే చైత్రమాసి శుభే దినే. సంవత్సరద్వయం అంటే వీరశర్మ తీర్థయాత్రలు అయ్యాక 2 ఇయర్స్ తర్వాత చైత్రమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నట్టు పోయి అక్కడికి వచ్చాడు. చైత్ర శుక్ల ఏకాదశి నాడు రాగానే మహారాజా ఇదిగో తీసుకో అని ఆయన చేతిలో ఒక చిన్న బుద్ధి పెట్టాడు. ఆ బుద్ధిలో కాచీ గంగ ఉన్నది. పూర్వం కాచీకి వెళ్ళిన వాళ్ళు తమ ఊరికి వచ్చేటప్పుడు గంగా జలం పట్టుకొచ్చేవారు. సీల్డ్ డబ్బాల్లో రాగితో తయారు చేసిన చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, ఈ రాగి గిన్నెలో గంగా జలం పోయించి పైన ఏమో మూతని శాఖ వేయించేవారు, వెల్డింగ్ చేయించినట్టుగా చేయించేవారు. మీకు అందరికీ చాలా మందికి అనుభవం ఉండే ఉండాలి. ఇప్పటికి కూడా గంగా జలాన్ని బుద్ధుల్లో అమ్ముతారు అనమాట, రాగి బుద్ధుల్లో. ఆ బుద్ధికి పైన రాగి రేకు తాపడం చేసేస్తారు. ఈ నగలు తీసేవాళ్ళు ఏం చేస్తారనమాట, దాన్ని వెల్డింగ్ చేసేస్తారు, అద్దించేస్తారు. అద్దిస్తే అందులో ఉన్న నీరు ఎన్నేళ్ళైనా చెడిపోదండి. కాశీ గంగకి చెడిపోవడం ఉండదు, ఎన్ని ఏళ్ళైనా చూడండి కుళ్ళిపోదు. మన నీళ్ళ ఈ డబ్బాలోకి వచ్చినటువంటి ఏదో ఫ్లాస్క్ అంటారు కదా, ఇందులో నీళ్లు 2 రోజులు ఇలా ఉంటే తర్వాత పురుగులు పడతాయి, దుర్వాసన వస్తుంది. మన నీళ్లు అలాంటివి, నీళ్లు నిలవ ఉంటే కంపు వస్తుంది, పాడైపోతాయి. కెమికల్స్ వేసి దాని అంటారు, ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు అమ్ముతున్నారే అవి అయితే కొంతవరకు 6 నెలల వరకు 5 నెలల వరకు వాడు రాస్తాడుగా ఎక్స్పైరీ డేట్ అని అంతవరకు పనిచేస్తాయి. ఎక్స్పైరీ అయ్యాక ఆ నీళ్లు కూడా కంపే ప్రమాదం. కానీ కాశీ గంగ అలా ఎన్ని సంవత్సరములు గడిచినా కాశీ గంగా జలం మాత్రం కుళ్ళిపోదు, అందులోకి సూక్ష్మక్రిములు చేరవు. అందుకనే కాశీ గంగ పరమ పవిత్ర గంగ అన్నారు. గంగా నదికి ఆ చెప్తుంది, మీరు కావాలంటే చూడండి. ఋషికేశము, హరిద్వారము లేక కాశీయో ఇలాంటి చోట గంగా జలం తెచ్చుకురండి, ఈ రెళ్లలో పెట్టుకోండి, అది కుళ్ళిపోతే ఒట్టు. అందుకని గంగా నదుల్లో కల్లా విశిష్టమైనటువంటి గంగ. ఆ గంగా జలం ఉన్నటువంటి రాగి డబ్బా, ఒక కరక్కాయ ఆకారంలో ఉన్న డబ్బా రాజుగారి చేతిలో పెట్టాడు. మర్చిపోయి ఇంతకాలం అసలు ఈ బ్రాహ్మణనేవాడు ఒకడు తన దగ్గరకు వచ్చినట్టు, ఆయన తన భార్యని తన దగ్గర అట్టే పెట్టినట్టు, అసలు ఈయననేవాడు ఒకడు ఉన్నట్టు విషయం మర్చిపోయాడు రాజుగారు. మర్చిపోయి ఉన్న రాజుగారి చేతిలో ఈ డబ్బా పెట్టగానే రాజుగారికి ఈయన ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది. తర్వాత గుర్తుకొచ్చింది, ఓ ఈయన పేరు వీర శర్మ, హీ హ్యాస్ వన్ వైఫ్ అండ్ వన్ చైల్డ్ కదా అని గుర్తొచ్చింది. ఆయన ఒక భార్యని ఒక కొడుకుని నాకు అప్పగించాడు, ఆవిడ గర్భవతి కదా అని ఇప్పుడు గుర్తుకొచ్చింది. కాబట్టి ఈ రెండు నెలలు ఈ రెండేళ్ళు అసలు వీరశర్మ యొక్క వైఖరే మర్చిపోయాడు. ఆయన వీరశర్మ భార్య గురించి పిల్లల గురించి పూర్తిగా మర్చిపోయాడు. సరే ఎంత దురదృష్టం, ఈ రాజుగారు చాలా జ్ఞాపక శక్తి కలిగిన వాడే. తనకి ఎవరైనా ఏదైనా బాధ్యత అప్పగిస్తే పొరపాటును కూడా మర్చిపోనివాడు. కాల ప్రభావం వల్ల ఆయన ఈ విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఈ వీరశర్మ కరక్కాయ డబ్బ ఇది రాగి చెంబు వేళ్ల చెంబు చేతిలో పెట్టి తన కేసు చూడగానే అన్ని గుర్తుకొచ్చాయి. తర్వాత వీరశర్మ ఉన్నాడు, వీరశర్మ తతో విప్రవో గంగాతోయ కరండకం విముచ్య బంధనం సేకం గంగా భకరకం సుసం. కరండకం అన్న కరకం అన్న చిన్న కమండలం, నీళ్లున్న డబ్బా చెప్పాను కదా, కనుక రాగి చెంబు చేతిలో పెట్టి ఇది పరమ పవిత్రమైన గంగా జలం, ఈ జలం నీ కోసం ప్రత్యేకంగా నేను ఈశ్వరుడి దగ్గర పెట్టి మరీ తీసుకొచ్చాను. ఈ నీరు నీవు పూజలకు వాడు, అభిషేకాలకు వాడు, ఆచమనానికి వాడు. మహారాజా నీవు మా సామాన్యుడిగా నిరంతరం శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని పూజించి ఆయన అనుగ్రహం పొందినవాడివని, ధర్మాత్ముడివని, దాతవని, ఇచ్చిన మాట తప్పని వాడివని, ఆశ్రిత పాలకుడివని విని నీ మీద అభిమానంతో నా భార్యని నీ దగ్గర అట్టే పెట్టాను. ఇదిగో ఈ జలం కూడా నీకోసమే తెచ్చాను, ఈ జలం స్వీకరించు. ఇక నేను చాలా రోజుల నుంచి నా భార్యని పిల్లల్ని చూడాలనుకుంటున్నాను. ఈ పాటికి నా భార్యకి ప్రసవం కూడా అయ్యి ఉంటుంది. ఇంతకీ నాకు ఆడబిడ్డ పుట్టిందా, అలా చూడాలని కుతూహల పుడుతున్నాను. నా పిల్లలకి అసలు పేరు పెట్టేవో లేదో. ఏమైనా సరే ఈ ఏకాదశి పర్వదిన అన్నాడు నా భార్యను చూడాలి, నా పిల్లలను చూడాలి. ఇంతకాలం నా భార్యని పిల్లల్ని ఎంతో ప్రేమతో భక్తితో భోజనం పెట్టి సాకిన నీకు సకల శుభములు కలుగుగాక అనగానే ఈయన గుండెల్లో ఢామ్ అనే శబ్దంతో బాంబు పేలింది. అసలు వాడు ఎలా ఉన్నారో తెలియదు, వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు ఈయన వచ్చి నా పెళ్ళాం నా కొడుకు డెలివరీ అయిన లేటెస్ట్ బిడ్డ కూడా కావాలంటాడు. అందుకని రాజుగా తెలివైన వాడు కనుక, మహాత్మా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటావు, ఉపవాసం ఉన్నవాడు భార్య ముఖం చూస్తే పొరపాటును ఏదైనా పుట్టకూడని కామబుద్ధి పుడితే అది డేంజరు, ప్రమాదం. ద్వాదశి గడియల్లో ఉపవాసం అయ్యాక పారణ చేశాక నీ భార్యని పిల్లల్ని చూద్దు అని ఇది ఒకటి కొంచెం మంచి ఆలోచన వచ్చిందంట. అప్పటిదాకా ఎదురుతూడు, ఇంతగానం ఆగావు కదా, ద్వాదశిగా కావు నిజంగానే. ఏకాదశి పూట స్త్రీ సంగమం పనికిరాదు, అలాగే ఉపవాసం ఉన్నాడు కాబట్టి భోజనం బదులుగా ఇంకేదైనా తినచ్చు, పండు తినచ్చు, ఉప్మా చేస్తూ తినచ్చు, అన్నం దినం చేస్తూ తినచ్చు, అన్నం తినకూడదు. చూడక చూడక భార్యను చూస్తాడు, పొరపాటు ఏ భార్యను కౌగులెత్తుకుంటే ఏకాదశి నాడు అది ఒక మహాపాపం. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నీకు గదిస్తాను, అందులో ఉండు. రేపు ద్వాదశి, ద్వాదశిలో భోజనం చేసిన తర్వాత నీ భార్యని నీ పిల్లల్ని అప్పగిస్తానన్నాడు. ఎలా తెలియచేయండి. ఆ రాజా నువ్వు ధర్మాత్ముడి, సమయమునకు మంచి విషయమే గుర్తుకు తెచ్చుకొచ్చావు. నీవన్నట్టుగా నేను ఏకాదశి నాడు చూడక చూడక భార్యను చూస్తే ఎలా ఉన్నావు అని గబుక్కుని కౌగులెత్తుకునేవాడిని, ఏకాదశి నాడు స్త్రీని కౌగులెత్తుకున్న పాపం నాకు వచ్చేది కదా. నీవు చెప్పినట్టే నీవు ఇచ్చిన గృహంలో ఉంటాను, రేపు మాత్రం ద్వాదశి దాటాక భోజనం అయ్యాక దాన ధర్మాలు అయ్యాక మాత్రం నా భార్యని పిల్లలు చూడపతి బతకలేను సుమా అన్నాడు. రాజుగారు ఈయనకు మంచి గెస్ట్ హౌస్ ఇచ్చాడు, ఏసీ రూమ్ ఇచ్చేశాడు. ఆ రోజుల్లో రాజుగారి యొక్క భవనంలో కొన్ని గదుల్లోకి దబదబదబ గాలి వచ్చేదనమాట, మంచి గాలి వచ్చే భవనాలు ఉండేవి. అటువంటి గది ఇచ్చాడు. ఈయనకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏకాదశి నాడు తినడానికి పాలు పళ్ళు మొదలైనవి ఫలహారాలు ఇచ్చి, ఉదయం పూట మళ్ళీ ఈయన వండుకోవడానికి కావలసిన సామగ్రి ఇచ్చి, అర్చన చేసుకోవడానికి కావలసిన పుష్పాలు ధూపాలు దీపాలు అన్నీ ఇచ్చాడు. ఆయనకి ఏర్పాటు చేశాక ఈయన గుండె గల్లు అంటూ ఉండగా, నారాయణ వాసుదేవా నన్ను మాత్రం బ్రహ్మహత్యా పాపం చుట్టుకోకుండా కాపాడు తండ్రి అనుకుంటూ, ఈ వీరశర్మ భార్య లక్ష్మిని వాళ్ళ పిల్లల్ని పెట్టినటువంటి ప్రాకారం దగ్గరకు వచ్చాడు. అక్కడ కాపలా వాళ్ళు రాజుగారు చూడగానే కంగారు పడ్డారు. ప్రాకారం తలుపు తీయండి అన్నాడు ఆయన. తలుపు తీశాక చూస్తే రెండో ప్రాకారానికి కూడా తాళం వేసింది, తాళం వేసింది. ఒకటి మీ దుంపతగా దీనికి కూడా తాళం వేశారు. ఏమిట్రా అంటే, మహారాజా పాత కాపల వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదండి, మేము లేటెస్ట్ గా వచ్చిన కాపల వాళ్ళం అన్నాడు. తొందరగా తలుపు తీయండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ తప్పు కాపల వాళ్ళదే కాదు, తనది కూడా ఉంది కనుక. రెండు ఆ తర్వాత మొదటిది అన్ని తలుపులు తీయించి ప్రాకారము యొక్క తాళాలు ఆ గేట్లు తీయించి లోపలికి వెళ్ళగానే చూస్తే అక్కడ హాలు మధ్యలో ఆ భవనం మధ్యలో కుళ్ళిపోయి అస్థి పంజరం బయటకు వచ్చిన స్త్రీ శవం, పక్కన ఉన్నటువంటి బాలుడి శవం, చిన్న పసిపాప శవం కనపడింది. ఏడ్చేయండి ఆ పూట గుండెలు బాదుకుని, ఎంతటి మహాపాపం చేశాను, రామరామ రామరామ బ్రాహ్మణి మానిని గేహే మృత బూవస. ఈ బ్రాహ్మణ స్త్రీ ఎండిపోయి వరి ఉన్నది ఇక్కడ, ఎముకలు కూడా బయటకు వచ్చాయి, చర్మం కూడా పోయింది, ఉండిపోయి చచ్చిపోయింది, పిల్లలు కూడా అలాగే దుర్మరణం పారయ్యారు. ఏమి పాపం చేశాను నేను, ఆ వీరశర్మ నన్ను నమ్మి నా పెళ్ళాం బిడ్డల్ని మీకు అప్పగిస్తున్నాను అంటే వాళ్ళని జాగ్రత్తగా చూస్తాను, వచ్చి రాగానే అప్పగిస్తాను అని మాట ఇచ్చి ఆ మాటే మర్చిపోయా. దురదృష్టవశాత్తు మూడు తలుపులకి తాళాలు వేసినట్టున్నారు మా భక్తులు, అందుకే ఆవిడ బయటకు వచ్చి తలుపు కూడా తట్టలేకపోయింది. తలుపు తట్టుకుంటే వీళ్ళు తలుపు తీసేవారు, ఏం కావాలో ఇచ్చేవారు కదా. ఇదంతా నా కర్మ, ఎక్కడో నేను భగవంతునికి అపచారం చేసి ఉంటాను. భగవంతుడి గట తెలిసి కానీ తెలియక కానీ మనం అపచారం చేసిన లేదా భాగవతులకు అపచారం చేసిన ఇలాంటి పాపాలు చుట్టుకుంటాయి. సరే ఏదైనా ఇప్పుడు నేనేం చేయలేను, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. కావడానికి ముందైతే ఏదో ప్రాణం ఉన్నప్పుడు అన్నం పెట్టో వైద్యం చేసో బతికించేవాడు, ఇప్పుడు ఎముకలు పోగు తప్ప ఏమీ లేదు ఇక్కడ, ఇప్పుడు నేనేం చేయను అనుకుని, సరే ఈ విషయం ఎవరికి చెప్పకండి అని తలుపు దగ్గరికి వేసి తన అంతఃపురంలో నుంచి సొరంగ మార్గం ఉందిగా, ఆ సొరంగ మార్గం గుండా అర్ధరాత్రి 12 గంటలకల్లా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాడు. భూలోక వైకుంఠం శ్రీమన్నారాయణుడు నిత్యం విగ్రహ రూపంలో కొలువు ఉండే దివ్యస్థలమైన ఆనందవనానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి శ్రీ నృసింహం నమస్కృత్య పునఃప్రాప్య విలోత్తమం శ్రీనివాసం యయా ద్రష్టుం శ్రీభూమి సహితం పరమం. ప్రవేశిస్తూ ఉంటే ముందేమో నరసింహస్వామి గుడి వస్తుంది, అక్కడ నుంచి బయటకు వచ్చి నరసింహుడికి నమస్కరించాడు. ఆ తర్వాత మళ్ళీ బిలంలో ప్రవేశించి శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా కొలువై ఉన్నాడు, భూదేవి సహితంగా కూడా ఉన్నాడు ఆయన. అందుకే శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అర్ధరాత్రి వేళ ఆయన విగ్రహ రూపంలో కాకుండా శంఖ చక్ర గదా పద్మములు ధరించి చతుర్భుజములతో ఆకారంతో దర్శనమిచ్చాడు. ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఆయన విగ్రహ రూపం విడిచిపెడతాడు, సంపూర్ణంగా పరమాత్ముడు పరమాత్మ రూపంలోనే ఉన్నాడు. ఎడం వైపున శ్రీదేవి ఉంటుంది, కుడి వైపున భూదేవి ఉంటుంది, ఆ ఇద్దరిని పక్కనే కూర్చోబెట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో ఈయన వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. లక్ష్మీనివాస వాసుదేవ పరంధామ అనాథరక్షక పాప శిక్షక నీ పాదపద్మాలను ఆశ్రయిస్తున్నాడు. అవ్యాజి కరుణామూర్తి భక్తులు కోరుకుంటే ఏదైనా ఇస్తావు అటువంటి నీ దగ్గరకు వచ్చాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు గట్టిగా పట్టుకుని లక్ష్మీదేవిని భూదేవిని కూడా పట్టుకుని పదే పదే ఏడ్చాట. స్వామివారికి అన్నీ తెలుసుగా, ఏమీ తెలియనట్టుగా ఇలా అన్నట్ట, ఎందుకు వచ్చావు, ఏదో కారణం లేకుండా రాగే, అకాలములు 12 గంటల వేళ రావడమే కాక రోజులాగా పూజ చేయడము ప్రార్థన చేయడము అనివేసి ఏడుస్తున్నావు ఏమిటి అన్న. అప్పుడు ఆయన కిం అపా అకాలే నృపాగత అంటే నృప అకాలంలో ఎందుకు వచ్చామనగా అకాలం కాదు పోయే కాలం వచ్చి వచ్చాను అన్నమాట. నేను మహాపాపం చేశాను, ఈ మహాపాపం వల్ల నేను ఘోర నరకం పాలైపోతాను, నువ్వే నన్ను రక్షించాను. వీరకర్మ అనే ఒక బ్రాహ్మణోత్తముడు నీదర్శనానికి కూడా వచ్చిన విషయం నీకు తెలుసు. ఆయన తన భార్యని గర్భవతిని పుత్రుడితో పాటు నాకు అప్పగించాడు. దురదృష్టవశాత్తు నేను నా బాధ్యత విస్మరించాను, వాళ్ళని పట్టించుకోలేదు. ఎంత పిచ్చివాడిని కాకపోతే వాళ్ళని గదిలో పెట్టి 6 నెలలకి ఉన్న ఆహారం పెట్టి 6 నెలల దాకా తలుపు తీయటం కాకపోతే అప్పుడంలో మంచి స్త్రీల మధ్యలో పెట్టి ఏం కావాలో ఎప్పటికప్పుడు తలుపుకోమని ఉంటే బాగుంటుంది. ఎన్నో జరిగింది పొరపాటు పిచ్చి వల్ల వాళ్ళు చచ్చిపోయారు. గర్భంలో నుంచి బయటకు వచ్చి అప్పుడే పుట్టిన చిన్న శిశువు ఆడపిల్ల చచ్చిపోయింది, అంత పూర్వం ఉన్న కొడుకు పోయాడు, ఆవిడే పోయింది. ఇప్పుడు ఆ బ్రాహ్మడు వచ్చి కూర్చున్నాడు. ఆయనకి ఏకాదశి వ్రతం అనే వంక పెట్టు గడిచా, ఆ గదిలో కూర్చుని పురుషోత్తమ వాసుదేవ అని నిన్నే స్మరిస్తున్నాడు. రేపు తెల్లవారుతుంది, స్నానం చేస్తాడు, ద్వాదశి ఘడియలు వస్తాయి, ఆ ఘడియల్లో అన్నం వండి నీకు నివేదన చేసి తాను తింటాడు. అక్కడికి ద్వాదశిలో భోజనం చేసే ఘట్టం కూడా పూర్తవుతుంది. దాన్ని ఏమంటారు? ద్వాదశి పారాయణము అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు తప్పక ద్వాదశి పారాయణం చేయాలి. ఆ పారాయణ కూడా చేస్తాడు. చేశాక నా దగ్గరకు వస్తాడు. వచ్చి, ఏది నా భార్య, వేర్ ఈజ్ మై వైఫ్ అంటాడు. ఆ వైఫ్ అనే పదం అనగానే నా గుండెలో లైఫ్ గుచ్చినట్టు అయిపోతుంది, నాకు లైఫ్ లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి. తండ్రి, నువ్వు తప్ప ఈ సమయంలో నన్ను రక్షించేవాడు లేడు. నీవు తెలుసుకుంటే చాలు, మృత్యువు కూడా గదగదలాడుతుంది. నువ్వు కృష్ణావతారంలో మీ గురువు గారు సాందీపునికి వరం ఇచ్చి ఆయన కొడుకుని చచ్చిపోయినవాడిని బతికించావా లేదా? ఇప్పుడు అలాగే నాకు కూడా వరం ఇచ్చి ఈ చచ్చిన వీరచరమ భార్యని కొడుకుని కూర్చుని రక్షించాలి అనగానే తత్సృత్వ దేవదేవోపి అప్పుడు స్వామివారు కరుణామూర్తి కనుక మహారాజా మా భయ అంటే భయపద్దు, భయం వద్దన్నాడు. ఏమాత్రం భయపడవద్దు, డోంట్ వర్రీ, నో ఫియర్ అన్నాడు. నీవు ఇక్కడ నుంచి తిరిగి నీ అంతఃపురానికి వెళ్ళి ఒక పల్లకీ తెప్పించు. ఆ పల్లకీలో చచ్చిపోయిన వీరశర్మ భార్య యొక్క అస్థిపంజరాలు ఎముకలు, కొడుకు యొక్క అస్థిపంజరం, అలాగే చచ్చిపోయిన చిన్నపిల్ల యొక్క ఎముకలు ఇవన్నీ అందులో పడుకోబెట్టు. వాటిని తీసుకురా. నా ఆలయానికి దగ్గరలో ఒక గొప్ప సరోవరం, ఆ సరోవరం పద్మ సరోవరం. ఆ సరోవరంలో ద్వాదశి నాడు వాళ్ళ చేత స్నానం చేయింది. ద్వాదశి నాడు ఈ ఎముకల్ని అందులో ముంచి స్నానం చేయింది. ఆ ఎముకలు అందులో ములగ్గానే వాటికి తిరిగి యథారూపం వచ్చేస్తుంది. అవసు తొలగుతుంది, వారికి ప్రాణం వస్తుంది, ఆమె తిరిగి బతుకుతుంది. అస్థికలు అందులో కలిసి వెంటనే ప్రాణం పొందాయి గనక, వాటికి ఆయువు వచ్చింది గనక, రేపటి నుంచి ఆ సరోవరం అస్థి సరోవరం అని పిలువబడుతుంది. కొండ మీద ఆ సరోవరం ఉందండి, మీరు వెళ్ళండి, పైకి వెళ్ళి ఎంక్వైరీ చేసి అస్థి సరోవరం చూడండి. పోసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కూడా కావాలనుకుంటాను. కొన్ని గట్టిగా కష్టపడితే ఆ మాత్రం పర్మిషన్, అదేం కష్టపడతాను. భక్తులు మాత్రం గట్టిగా అడిగితే ఎవరు పాకొస్తారు వాళ్ళు? అప్పుడు అందులోకి వెళ్ళి ఒకసారి స్నానం చేయడం చాలా మంచిది. అస్థి సరోవరం అంటే పరమాత్మకి చాలా ఇష్టపడ్డాను. కలియుగంలో అకాల మరణములు తొలగకపోవచ్చు, కానీ దుర్మరణాలు ఉండవు. అనగా ఏమిటి? గట్టిగా 5 ఏళ్ళకి తెచ్చుకోవడం, 10 ఏళ్ళకి తెచ్చుకోవడం, ఎముకలు విరిగి తెచ్చుకోవడం, ఈ దోషాలన్నీ అందులో పెడితే పోతాయి. అందులో స్నానం చేసిన వాడు మాత్రం మినిమం 70 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతాడు. కింద పట్టడం వల్ల విరగడం అనే ఒక దరిద్రపు వ్యాధి పోతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అదే కదండి, బాత్రూంలో పడిపోవడం అంటే ఫ్రాక్చర్ అయిపోతుంది అంటే తుంటి ఎముకు విరిగిపోయి మళ్ళీ జీవితంలో నడవలేని వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందులో వార్ధక్యంలో ఈ బాధలు ఎక్కువైపోయాయి. అందుకే బాత్రూంలో నున్నగా ఉన్న రాళ్ళు కాకుండా కాస్త గరుగ్గా ఉన్న రాళ్ళు వేసుకోండి. మార్బుల్స్ ఉన్నాయి కదా అని, డబ్బులు ఉన్నాయి కదా అని వేసేసుకోవడం, అంతే. ఆ బాత్రూంలో నున్నగా ఉన్న రాళ్ళు వేయడంతో దాని మీద కాలు వేయడంతో దారిపోతున్నాం. పైన మనకి అదృష్టం వచ్చేసి ఈ మెట్ల మీద రాళ్ళు కొంచెం గరుగ్గా ఉన్న వేసేటువంటి, ఇవి స్కిడ్ కాకుండా ఉండే రాళ్ళు అనమాట. లేకపోతే వర్షం పడగానే ఏమవుతుందన్నమాట, ఆ వర్షం నీళ్ళకి మామూలు పాలరాళ్ళు అయితే సామాన్యమైన మార్పుల్స్ అయితే కాళ్ళు దారతాయి. మగాడైనా ఆడదైనా కాళ్ళు దారితే గంట ఆ సరోవర మహిమ అటువంటిది. మొత్తం మీద కింద పడి కాలు దారి కాళ్ళో చేతులు ఎముకలు విరగొట్టుకుని ఆసుపత్రుల పాలైన దాఖలాలు లేవు. అస్థి సరోవరంలో స్నానం చేసేటువంటి వారు ఆ అస్థి సరోవరానికి అంత మహిమ ఉన్నది. నీవు అందులో వీరశర్మ భార్య చేత స్నానం చేస్తే ఆవిడ బతుకుతుంది, పిల్లాడు బతుకుతాడు, పిల్ల బతుకుతుంది, అది అస్థి సరోవరం అని పేరు పొందుతుంది, చాలా పవిత్ర సరోవరం అవుతుంది. కానీ ఈ రోజు నుంచి ఇక నువ్వు ఎప్పుడు రాత్రిపూట నా దగ్గరికి రావడానికి వెళ్ళి దేశం వచ్చినట్టు అర్ధరాత్రి అపరాత్రి వచ్చేదాన్ని నన్ను లేపితే కుదరదు. ఇప్పుడు ఆవిడికి ప్రాణదానం చేశాను కదా అని చీటీ వాడికి ఎవరిలో ఒకళ్ళు గదులో పెట్టి వాళ్ళని తప్పి పడి నా దగ్గరకు వస్తే నేను బతికేస్తాను. ఇదే కాదు, ఇక కలియుగంలో ఎవరికి ఈ రూపంతో దర్శనం ఇవ్వను, వాడికి వేరే మారు రూపాలతో దర్శనమిచ్చి రక్షిస్తాను తప్ప శ్రీనివాస రూపంతో డైరెక్ట్ దర్శనం ఇవ్వను, ఇచ్చిన వాడు భూలోకంలో ఉండడే అని వరం ఇచ్చాడే. అందుకే కలియుగంలో మీకు శ్రీనివాసుడు ఆ దివ్యమంగళ రూపంతో దర్శనం ఇవ్వడం లేదు. మనకి సాయం చేయాలంటే ఏం చెప్తారనమాట, మీరు ఎవరైనా శ్రీనివాస భక్తులైతే మీకు ఏ జయకుమార్ గారి రూపంలోనో, ఈ వెంకటరెడ్డి రూపంలోనో, పరమేశ్వరుడు రూపంలోనో, తాతగారి రూపంలోనో, ఇలా పత్రాకర్ గారి రూపంలోనో దర్శనమిచ్చి వరం ఇస్తాడు తప్ప డైరెక్ట్ గా శంఖచక్ర గదా పద్మములతో నాలుగు చేతులతో కిరీటముతో ఉన్న రూపముతో కనపడ్డాడు. ఆయన మేలు చేయాలనుకుంటే మీకు తెలియకుండా ఒక మిత్రుల రూపంలో సాయం చేస్తాడు. పని మీద ఒక్కోసారి కడవలేకపోతే ఏమవుతుందో తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, నేను ఏడు కొండలు నడిచి పెడతాను, అన్నం తినకుండా మంచినీళ్ళు తప్పకుండా ఎక్కుతానని మొక్కుతున్నాడు కడవగారు. తీరా పైకి ఎక్కేసి వీడు గోపిక లేదు ఎక్కలేకపోతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏ ముసలావుడి రూపంలోనో పడుసావుడి రూపంలోనో కనపడి, ఆయన ఈ కొండ మీద పెడుతున్నప్పుడు అలా మొక్కుకోకూడదురా, నేను స్వామి ప్రసాదం పెడతాను, ప్రసాదం తినకపోతే పాపం తిను అని ఓ లడ్డు ముక్కు పెడుతుంది. ఆ లడ్డు ముక్కు తినగానే వీడికి ఎక్కడ లేని బలము వస్తుంది, ఆ బలంతో పైకెక్కేస్తాడు వాడు. అంటే ఇప్పుడు దానికి ఆ లడ్డు పెట్టిన ముసలావిడెవరు లేక పడుతావిడెవరు, స్వామివారి ఆ రూపంలో మీకు దర్శనం ఇస్తాడు, మిమ్మల్ని కొండెక్కిస్తాడు. ఏదో రకంగా కొండ మీదకి పెడుతున్నప్పుడు భగవంతుడు ఏ రూపంలో అయినా మిమ్మల్ని రక్షిస్తాడు. అన్నమాచార్యుడికి లడ్డు పెట్టలేదండి పద్మావతి మాత, తిన్నాడు లేదా? ఆ తిన్నాక ఓపిక వచ్చింది, కొండెక్కాడు. కాబట్టి భగవంతుణ్ణి మనం భక్తితో పూజిస్తే ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తాం. కానీ పూర్వంలో మాత్రం దివ్య రూపంతో దర్శనం ఇవ్వని చెప్పాడు, ఇవ్వట్లేదు కూడా. ఒకవేళ ఆయన మన భక్తికి మెచ్చి ఏ 90 ఏళ్లతో మనకి 100 ఏళ్ళు వచ్చినప్పుడు, మనకి ఇంచుమించుగా 90 ఇయర్స్ 100 ఇయర్స్ వచ్చినప్పుడు పండిచ్చాం ఆయన చూడాలనుకున్నాం, అప్పుడు ఆయన కనుక చతుర్భుజాలతో దివ్య మంగళ రూపంతో దర్శనం ఇస్తే యహమనం తిరిగి ఇంటికిరాం, నో ఉప్పలు నో నాగవాలి. ఆయన అక్కడనే ఆ రూపంతో దర్శనం ఇచ్చాక పట్టుకుపోతాడు, దానికి పట్టుకుపోతాడు, ఉత్తమ లోకాలకి పట్టుకుపోతాడు. ఆయన దివ్యమండల రూప దర్శనం అయ్యిందా ఇక ముక్తి వచ్చినట్టే. ఇది హనుమాన్ చక్రవర్తి చేసిన పని. అంతపూర్వం మనకి డైరెక్ట్ గా రూపంతో దర్శనం ఇచ్చేవాట. ఈయన దెబ్బ కడిగిపోయి ఇక్కడ ఈ రూపంతో ఉంటే ఇలా చచ్చిన వాళ్ళని బతికించమంటారనే ఉద్దేశంతో ఇక అప్పటి నుంచి రూప దర్శనం ఇవ్వడం మానేసి ఒక ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల మహిమ వచ్చింది, ప్రకటితం అయ్యింది, దర్శనం ఆగిపోయింది మనకి. ఇంకా శ్రీనివాస సంకల్పం అనుకోండి, మనం ఏం చెప్తాం, ఆ భగవంతుని యొక్క సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు ఈ పని చెయ్యి అనగానే స్వామి నాకు చాలా ఉపకారం చేసావు, ఎంతకంటే నేను నిన్ను ప్రశంసించలేను అని స్వామికి పదే పదే నమస్కరించి మళ్ళీ జల మార్గం నుంచి తొండమాన చక్రవర్తుడు కిందకు వచ్చేసాడు. వెళ్ళి ఆ స్త్రీని ఆమె పిల్లల్ని ఆ చర్మాలతో పోయి ఉన్నటువంటి చర్మం బాగా పలగిపోయి ఉన్నటువంటి అస్థి పంజరాల్ని ఒక చక్కని పల్లకీలో పెట్టించాడు. మనకి పల్లకీ తెప్పించి అందులో పెట్టమన్నాడుగా, అందులో పెట్టించాడు. పెట్టించి ఊరేగిస్తూ ఈ మొత్తం పల్లకీని తాను కూడా కొమ్ము మోసి సొరంగ మార్గం గుండా ఇక్కడికి తీసుకొచ్చాడు కొండ మీద. అక్కడ పద్మ సరోవరంలో ఈ ఎముకల్ని ముంచాడు. ముంచడంతో టక్కున ఆవిడ నేర్చుకుంటుంది. ఆ బాలుడు అందులో మొలగ్గానే రూపంతో లేచాడు, తంటి పిల్ల బతికింది. ఈవిడ బతకగానే ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చిందండి, అది పెట్టుకుని వచ్చి తాను చాలా ఉత్తమురాలు, వీర శర్మ లాంటి పండితుడి భార్య, మహారాజు గారు ఆశ్రయం పొందింది, ఇంత ఆశ్రయం పొంది కూడా తిండి లేకుండా మలమలబడి నువ్వు తెచ్చిపోయి ఈయనకి ఇప్పుడు వచ్చింది. అందుకని అదేదో శ్రీనివాసుని అడిగాడు, ఎవరైనా దుర్మరణం పాలు కావాలంటే వాళ్ళు మహాపాపం చేసి ఉండాలవునా, భగవంతుడు తిట్టిస్తాడండి, మహాపుణ్యమే చేసి ఉంటే నీకు అపమృత్యు ఎందుకు వస్తుంది, వస్తే కూడా ఇంత నీచమైన మృత్యువా, తిండి లేక అమల అమల మాడి కదల్లేక చిన్నపడి కొట్టుకుని చచ్చిపోయి 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 పెళ్లిపోవడం ఏమిటి, కొన్ని అప్పుడే పుట్టిన పిల్ల తావడం ఏమిటి, పిల్లాడు తావడం ఏమిటి, పైగా ఎక్కడో తెచ్చారంటే అర్థం ఉంది, నా బోటి తొండమాను చక్రవర్తి ఆశ్రయములో ఉండి కూడా దుర్మరణం పాలవడం, దీనికి గల కారణం ఏమిటని అడిగాడు శ్రీనివాసుడు. అప్పుడు శ్రీనివాసుడు ఏమన్నాడు, కనపడకుండానే విగ్రహంలోంచి సమాధానం ఇచ్చాట, ఇక దర్శనం ఉన్నాడు ఎప్పుడు పడితే అప్పుడు, అందుకని కనపడకుండా ఇలా అన్నాడు, రాజా దీనికి ఒక కారణం ఉన్నది, ఈ అమ్మాయి తన పూర్వజన్మలో ఇలాగే ఒక స్త్రీ అత్తగారికి మామగారికి అన్నం పెట్టలేదు, ఏనాడు ఇంట్లో వంట చెయ్యలేదు, భర్తకి అన్నం పెట్టలేదు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఒక ముద్ద పెట్టలేదు, అన్నం పెట్టక మంచినీళ్ళు ఇవ్వక అత్తమామల్ని పీడించి చంపింది, ఆ పాపమే ఈ జన్మలో ఈవిడికి దుర్మరణాన్ని ఇచ్చింది. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి అయినా చెడ్డైనా మనం అనుభవించి తీరాలి ఏదో ఒక జన్మలో, అందుకే ఏనాడు ఎవరికి ఏమీ పెట్టని పాపాత్ముడు ఈ జన్మలో అన్నానికి బాడి తెచ్చిపోతాడు తెలిసిన విషయం, ఎందుకు అన్నం లేక తస్తారు కొందరు, క్షుధార్తులు ఎందుకు తెస్తున్నారు, మంచినీళ్ళు లేక కొంతమంది ఎందుకు తెచ్చిపోతున్నారు, అంటే ఏనాడు వాళ్ళ పూర్వజన్మలో అన్నదానం చేయలేదు జలదానం చేయలేదు, ఇవాళ మనకి ఇక్కడ బ్రహ్మాండంగా అన్నదానం జరిగిందవునా, ఈ అన్నదానానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ లేక అన్నాన్ని కనీసం వడ్డించిన వాళ్ళు, విస్తరాకు ఇచ్చిన వాళ్ళు, ఎంగిలి విస్తరాకులు తీసి బయట పారవేసిన వాళ్ళు, వీళ్ళందరూ జీవితంలో ఆకలి చావు తావరు, దాహంతో మరణించరు, ఇది మాత్రం ఖాయం, అందుకే అన్నదానం చెయ్యాలి. నా అన్నదాన సమం పుణ్యం, అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు పొమ్మన్నారు. అలాగే జలదానం వంటివి చెయ్యాలి, ఏమీ చేయకుండా ఎప్పుడు ఎవరికి ఏం పెట్టకపోతే ఉంది, ఎప్పుడు ఒకప్పుడు ఇలాగే అకాల మరణం పొందుతారు, తిండి లేక ప్లాట్ఫారం ఏర్పడి అని చెప్తారు. మనం చేసిన పాపాలే మనకు అకాల మరణం ఇస్తున్నాయి, మనం చేసిన పుణ్యములే మనల్ని రక్షిస్తాయి, కాబట్టి వీలున్నంత వరకు అన్నదానం చేయండి, శక్తిని మిక్స్ చేయకండి. ఈ జీతమే 10,000 అయితే 10,000 5,000 అన్నదానం చేస్తాను, మేము బతుకుతాం, నీకు 10,000 జీతం అయితే ఒక 100 రూపాయలు 200 ఖర్చు పెట్టి దానం చేయి అన్నదానం, నీకు 40,000 వస్తే ఒక 1,000 రూపాయలు దానం చేయి, 40,000 తీసుకెళ్లి మద్రాసులో ఎవరికో అంటగట్టేస్తే నీకు వెళ్ళాం పెట్టి ఏమవుతుంది, పోయి అది ప్రేయర్ అయ్యాక నీకు 50 లక్షలు వచ్చాయి, ఒక్క 10 లక్షలు 15 లక్షలు దానం చేస్తావు, మిగతాది నీకు అవసరం అట్టే పెట్టుకో, లేకపోతే రేపు పొద్దున వార్తలు చెప్తాను మొత్తం ఇచ్చేస్తే ఉన్న 50 లక్షలు అవతల వాడికి ఇచ్చేస్తే రేపు పొద్దున బతకంత, దృష్టిలో పెట్టుకుని తన యొక్క శక్తిని అనుసరించి అన్నదానం చెయ్యము, తన శక్తిని అనుసరించే జలదానం చెయ్యమని భగవంతుడు చెప్పాడు. దానం చేయకపోవటం వల్ల ఇవాళ ఆ దుర్మరణం వచ్చిందన్నమాట, అత్తమావలు కోడి తన ఒక్కసే తినడం వల్ల చూసారా, ఎన్నాళ్ళు ఆకలికి మాడిపోయి ఎన్నాళ్ళు నీళ్లు లేక గెరగదలాడిపోయి, కాబట్టి ఇలాంటి పాపాలు చేయకూడదు. నువ్వు నేను మహాభక్తుణ్ణి, స్వామి పిలిస్తే పలుకుతాడు, నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తాను, మాటిస్తే తప్పను అని కొంచెం అహంకరించావు, మాటిస్తే తప్పననే అహంకారమే నీకు దెబ్బ కొట్టి ఆవిడ నీ దగ్గరికి వెళ్తుంది, ఆవిడ తవ్వుకి పరోక్షంగా నువ్వు గారపడిపోయావు. ఇది వీరకర్మ ఉన్నాడు, ఈ వీరకర్మ తన పూర్వజన్మలో భార్య రోజు కర్రతో కొట్టేవాట, ఆ దెబ్బలు తట్టుకోలేక భార్య చచ్చిపోయింది, అందుకే ఇవాళ ఈ జన్మలో భార్యామరణానికి మూలకారకుడయ్యాడు. భార్యని పూర్వజన్మలో చంపిన వాడు ఈ జన్మలో భార్య అంటే ఇష్టపడతాట, కానీ ఈ జన్మలో భార్య అకాలంలో చచ్చిపోతుంది, రాదు అయినా చెప్పాల్సి వస్తుంది, అకాలంలో భార్య దూరం అయ్యిందంటే మనం తెలియక పూర్వజన్మలో భార్యను బాధ పెట్టాం, అందుకే ఈ పాప ప్రాయశ్చిత్తానికి ఈ కథ వింటే ఇంక ఏ జన్మలోనూ మనకి భార్యా వియోగము రాదు.